Om Shanti. Saturday, 27 September 2025. Bab Dada. Sakara Madhura Mahavakyalu. Iroju Mudliyokka Saramsham. Madhuramaina Pillalu. Ippudu Meeru Satyamaina Pathashalalo Kurchunnaru. Idi Satsangamu Kuda. Ikkada Meeku Satyamaina Tandri Sangatyam Labhistundi. Deeni Dwara Mee Nava Teeranni Cherukutundi. Prashna. ఏ లెక్కాచారాల ఆటలో మనుష్యులు అర్థం చేసుకునేదానికి మీరు అర్థం చేసుకునేదానికి తేడా ఏమిటి? ఏ లెక్కాచారాల ఆటలో మనుషులు అర్థం చేసుకునేదానికి మీరు అర్థం చేసుకునేదానికి తేడా ఏమిటి? జవాబు, సుఖ దుఃఖాల ఆట ఏదైతే కొనసాగుతుందో అందులో సుఖ దుఃఖాలన్నీ పరమాత్ముడే ఇస్తాడు అని మనుషులు భావిస్తారు. కాని అది ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారాల ఆట. బాబా ఎవ్వరికీ దుఃఖమునివ్వరు, మీకు సుఖమునకు దారిని చూపించేందుకే బాబా వస్తారు. పిల్లలు, నేను ఎవ్వరికీ దుఃఖమునివ్వను, ఇది మీ కర్మల ఫలమే అని బాబా అంటారు. గీతము, ఈ పాప ప్రపంచం నుండి దూరముగా తీసుకువెళ్ళు. అచ్చా, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సహనశీలత గుణాన్ని ధారణ చేసి మాయ విఘ్నాల నుండి పాస్ అవ్వాలి. అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి, కానీ ఇటువంటి సమయంలో కూడా సహిస్తూ బాబా స్మృతిలో ఉండాలి, సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. రెండవది, విశాల బుద్ధి కలవారిగా ఈ రచింపబడి ఉన్న డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ప్రకృతి సిద్ధముగా రచింపబడి ఉంది. కావున ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. బాబా ఏ శ్రేష్ఠ మతమునైతే ఇస్తున్నారో దానిపై నడవాలి. వర్ధానము, మాయాజీతులుగా విజయులుగా అవ్వడంతో పాటు పరోపకారి భవ. మాయాజీతులుగా విజయులుగా అవ్వడంతో పాటు పరోపకారి భవ. ఇప్పటి వరకు స్వకళ్యాణములో చాలా సమయము గడిచిపోతూ ఉంది, ఇప్పుడు పరోపకారులుగా అవ్వండి. మాయాజీతులుగా విజయులుగా అవ్వడంతో పాటు సర్వ ఖజానాల విధాతలుగా అవ్వండి. అనగా ప్రతి ఖజానాను కార్యములో పెట్టండి. సంతోషపు ఖజానా, శాంతి ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, సంయోగమును ఇచ్చే ఖజానా అన్నింటినీ పంచండి మరియు పెంచండి. ఇప్పుడు విధాత స్వరూపపు స్థితిని అనుభవం చేసినట్లయితే, అనగా పరోపకారులుగా అయినట్లయితే, అప్పుడు అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. స్లోగన్, విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలంటే మీ బలహీనతలన్నింటినీ సదాకాలం కొరకు వీడ్కోలను చెప్పండి. స్లోగన్, విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలంటే మీ బలహీనతలన్నింటికీ సదాకాలం కొరకు వీడ్కోలను చెప్పండి. అచ్చా
అచ్చా, మీకు ఏమి చేసుకెళ్ళలేదు అని, బచ్చో పెట్టను అని, బాప దాదాకా యాద్ ప్యారో గుడ్ మార్నింగ్, మీకేమి చేదు అని, బచ్చో పెట్టను అని, బాప్ కి నమస్తే.
హమ్ రూహానీ బచ్చోం కి రూహానీ మాత పితా బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. శుక్రియా బాబా, శుక్రియా ఆప్కా పద్మా పదం బా, శుక్రియా. ఓం శాంతి. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలింపజేసి యోగమును జ్వాలాస్వరూపంగా తయారు చేయండి. ఏ విధంగా ప్రజలందరూ కోట లోపల సురక్షితంగా ఉండాలి అని కోటను కడతారో, కేవలం ఒక రాజు కోసం ఒక గదిని కట్టరో, మొత్తం కోటను కడతారో, అలా మీరందరూ కూడా స్వయం కొరకు, మీ సహచరుల కొరకు, ఇతర ఆత్మల కొరకు జ్వాలారూపపు స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి శక్తి యొక్క జ్వాల ఉన్నట్లయితే ప్రతి ఆత్మ సురక్షితను అనుభవం చేసుకుంటుంది. అచ్చా, ఓం శాంతి.
ఓం శాంతి. వ్యక్తి ఒక్కరు, వ్యక్తిత్వం అనేకంగా. ఈ బుక్ జగదీష్ భాయ్కి సంబంధించినది. ఓం శాంతి. పరమాత్మ పిత పైన ఎడతెగని ప్రేమ మరియు విశ్వాసము. ఢిల్లీ శక్తినగర్ సేవా కేంద్రం యొక్క నిమిత్త సంచాలకురాలు బ్రహ్మ కుమారి చక్రధరి దీదీజీ, వారు కమలానగర్ మరియు శక్తినగర్ సేవా కేంద్రంలో సుమారుగా 40 సంవత్సరాల వరకు జగదీష్ భాయ్తో ఉంటూ ఈశ్వరీయ సేవలని అందించారు. జగదీష్ భాయ్తో సేవలు జరుగుతున్నప్పుడు జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మనకు చక్రధరి దీది వినిపిస్తున్నారు. ఎప్పుడైతే నా సమర్పిత జీవితం ప్రారంభమైందో అప్పుడు నేను బాయి సాబ్తో పాటు సుమారుగా 40 సంవత్సరాల నుండి ఉండే సౌభాగ్యము నాకు లభించింది అంటున్నారు. మొదట గుల్జార్ దాదీ మరియు జగదీష్ భాయ్, నేను, బండారాలో ఇంకొక బెహెన్ కూడా, ఒక సిస్టర్ కూడా ఉండేవారు. ఆ తర్వాత ఢిల్లీ పాండా భవన్ తయారైంది. ఇంకా గుల్జార్ దాదీ అక్కడికి వెళ్ళిపోయారు. నన్ను కమలానగర్లో వదిలేసి జగదీష్ భాయ్ ఉన్న కారణంగా నేను ఎల్లప్పుడూ ఇంకా నిశ్చింతగా ఉండేవారిని అని అంటున్నారు చక్రధరి దీది. అడుగడుగులో మాకు మార్గదర్శనం చేశారు అని చెప్తున్నారు అన్నయ్య ప్రతి. ఆయనే స్వయంగా అన్నీ చేసేవారు, కానీ పేరు మాత్రం ఎప్పుడూ సోదరీలకు ఇస్తూ ఉండేవారు అని అంటున్నారు. ప్రతి విషయం కూడా మాకు నేర్పించేవారు, స్వయానికి వెనకాల పెట్టుకునేవారు, మమ్మల్ని ముందుంచి నడిపించేవారు అని చెప్తున్నారు. ఆ రోజులు కూడా చాలా ఆనందమయమైన జీవితం ఉండినది అని అంటున్నారు. నేను సేవా కేంద్రానికి వచ్చేటప్పుడు అక్కడ ఒకే చెరపాయి, 2 చైర్స్, ఒక టేబుల్ మాత్రమే ఉండేవి. గుల్జార్ దాదీజీ ఆ చెరపాయి పైనే నిద్రించేవారు. మిగతా మాకు మాత్రం ఇంకా సెంటర్లో నేలపైన చాప వేసుకొని పడుకునేవారు. తర్వాత ఒకరు చిన్నని కటుల ఇచ్చారు. సో అందులో చిన్న పిల్లల్ని పండబెట్టడానికి చిన్న ఉయ్యాల్లాగా ఉంటుంది కదా, సో అలాంటిది ఇచ్చారన్నట్టు. దానిని గుల్జార్ దాదీ యొక్క కటియా దాని కింద వేసేవారు. రాత్రి అక్కడి నుండి గుల్జార్ దాదీది ఏదైతే ఉంటుందో మంచం దాని కింద నుండి అది తీసి దానిపైన నేను పడుకునేవారిని అంటున్నారు. అలా అన్నయ్య గారు కూడా చెటాయి పైన పడుకునేవారు. ఆ రోజుల్లో కూడా మేము చాలా ఆనందమయమైన జీవితాన్ని గడిపాము అంటున్నారు చక్రధరి దీది. నేను యజ్ఞంలోకి వచ్చినప్పుడు చాలా చిన్నదానిని. ఆ సమయంలో ఇంకా నాకు జ్ఞానం వినిపించడం మొదలైనవి తెలియవు. అన్నయ్య నా ముందు ప్రసంగాలు రాసేవారు, తర్వాత నాతో కలిసి సత్సంగాలకి వెళ్ళేవారు. ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో అన్ని పాయింట్స్ గుర్తు చేయించేవారు. ఇది చెప్పు, దీని తర్వాత ఏం పాయింట్ చెప్తారు, ఆ తర్వాత ఏం చెప్తారు అని ఇలా అడిగేవారు. నేను మర్చిపోయినా కూడా అన్నయ్య నాకు గుర్తు చేసేవారు. మధ్య ఇంకా రహదారిలో ఆపి వచ్చేసింది, అంటే ప్రసంగం ఎక్కడైతే చేయాలో అక్కడికి వచ్చింది. స్టేజ్పై కూర్చోబెట్టి ప్రసంగం రిపీట్ చేయించేవారు. కేన్ అడిగేవారు ఏదేమేమి రాసాము అని. సో తర్వాత అక్కయ్యతో రిపీట్ చేయించేవారు స్టేజ్ పైన కూర్చోబెట్టి, అంటే ప్రాక్టీస్ అన్నట్టు. ఇంకా అక్కడికి చేరుకున్నాం. కేవలం నా కోసమే కాదు, ఎంతమంది సోదరీమణులు ఉన్నారు, క్లాస్కి వచ్చేవంటి మాతల ప్రతి కూడా చాలా శ్రద్ధ పెట్టేవారు. ప్రతి వారం 2 టైమ్స్ మాతల కోసం క్లాస్ పెట్టేవారు, వారంలో 2 సార్లు. వారి యొక్క ప్రసంగం విని వారికి ట్రైనింగ్ ఇచ్చేవారు. మాతలకి ఇలా ప్రసంగం చేయాలి, ఇలా రాయాలి అని ఒక గైడెన్స్ ఇచ్చేవారు. మాతలతో అంటే భాషను ఎలా చేయాలని, ఆ భాషన గురించి రాయించిన తర్వాత వారికి వినిపించేవారు. వారి ద్వారానే వారిని అడుగుతుండేవారు, ఇప్పుడు మీరు ఇది రాశారు కదా, విన్నారా అని, దిల్తో రాశారా అని అడిగేవారు అన్నట్టు అన్నయ్య. ఇది మీరు చదివినట్టు అనిపిస్తుందా లేదా హృదయం నుండి వినిపిస్తుందా అని. బాబా ఈ క్లాస్కి ఒక పేరు పెట్టారు, మురళీధర్ క్లాస్. ఈ క్లాస్లో భాషణ చేసేవారు, కోర్స్ చేసేవారు, మాతలు వస్తుండేవారు. అలా కాదు కేవలం అన్నయ్య గారే జ్ఞానాన్ని ఇవ్వాలి అని. సో సేవలో ప్రతి ఒక్క చాలా కష్టంగా హడ్డి హడ్డి సేవ చేశారు అని అంటున్నారు. అంటే అన్నయ్య కేవలం ఓన్లీ జ్ఞానంలోనే కాకుండా ప్రతీది అన్నింటిలో సేవలు చేసేవారు. జ్ఞానంలో, ఇంకా కర్మణ సేవలో, ప్రతి దాంట్లో సేవలు చేసేవారు. ప్రతి కార్యంలో స్వయం ఉంటూ నేర్పించేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం 3 గంటలకి సంఘటన యోగం ఉన్నట్లయితే ఇంకా పావుదక్క 3 గంటలకే హాల్లోకి వచ్చి బెల్ కొట్టేవారు, గంట మ్రోగించేవారు. ఇంకా తర్వాత మేమందరం వెంటనే లేచి వచ్చేవారిని. ఈ ప్రకారంగా మాకు అడుగడుగులో సమయం యొక్క మహత్వం ఎలా అనేది నేర్పించారు. సమయానికి ఎలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది కూడా నేర్పించారు. వారు ఎప్పుడూ ఆలోచించేవారు, నా కోసం తక్కువ ఖర్చు మాత్రమే చేయాలి, తక్కువ ఖర్చే పెట్టాలి అని. ఒకసారి అన్నయ్య గారు నాతో అన్నారు, జ్ఞాన్ సరోవర్లో అన్నయ్య కోసం ఒక గదిని తయారు చేశారు, అందులో ఫర్నిచర్ కూడా పెట్టారు, కానీ అది నాకు ఇష్టం లేకపోయింది అని అన్నారు. ఎందుకంటే నా జీవితం అంతా ఒక పైసా ఖర్చు కూడా చేయని వ్యక్తి కోసం అంత ఖర్చు ఎందుకు అంటే, ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా తన కోసం సెల్ఫ్గా ఖర్చు చేసుకోలేరు, మరి తన పేరు పైన ఫర్నిచర్ ఎందుకు, ఇంతటి ఖర్చు చేయడం ఎందుకు అని అన్నారన్నట్టు. ఇవేవి కూడా నాకు వద్దు అని అన్నయ్య అన్నారు. అప్పుడు చక్రధరి దీది అంటున్నారు, బాయ్ సాబ్, మీరు అలా ఎందుకు ఉండకూడదు, మన దగ్గర చాలా ఫర్నిచర్ పడి ఉంది, సో ఇది పెట్టుకోండి. ఇంకా అప్పుడు అన్నయ్య నాతో పాటు ప్రశ్నించారు నన్ను, మరి ఏ ఫర్నిచర్ ఉంది? అప్పుడు నేను అన్నాను, అక్కడ శక్తినగర్లో ఏదైతే ఉందో అది కరాచీ నుండి వచ్చినది, ఇంకా ముక్కలుగా అయిపోయింది, కొంచెం క్రాక్స్ వచ్చినాయి, సో వాటిని మనం మేము చెత్త పైన పెట్టాము అని చక్రధరి దీది చెప్తున్నారు. మేము ఎప్పుడు అవి లారీలో, ట్రక్లో పంపించేవాళ్ళం. ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక అల్మారీ పాడైపోయింది, కానీ అన్నయ్య వాటిని పడవేయనియలేదు, ఇంకా మేము వాటిని పైకప్పు పైన పెట్టేశాం. కానీ అన్నయ్య అన్నారు, ఇదే ఫర్నిచర్ని మళ్ళీ బాగు చేసి మీ గదిలో పెట్టేస్తే సో మీ గది కూడా అలంకరింపబడుతుంది. అలా అన్నయ్య ఎప్పుడూ ఆలోచించేవారు, తన పేరుతో అంటే నా పేరుతో లేదా నా కారణంగా ఎలాంటి ఖర్చు అనేది కాకూడదు, తక్కువలో తక్కువగా ఖర్చు అయిపోవాలి అని ఈ విధంగా త్యాగమూర్తిగా ఉండేవారు అన్నయ్య. అంతిమం వరకు త్యాగి జీవితాన్నే జీవించారు. వారు ఎల్లప్పుడూ ఇదే అంటుండేవారు, యజ్ఞంలో డబ్బులు ఎలా వస్తాయి, ఎలా యజ్ఞంకి డబ్బు ఎలా వస్తుందో చూడండి, ఎంత కష్టపడి బాబా పిల్లలు సంపాదించి పొదుపు చేసి పుట్ట కట్టుకొని యజ్ఞానికి ఇస్తున్నారు, అదే సరైన విధంగా ఇంకా వినియోగించబడాలి అని అన్నయ్య అనేవారు. కాగితాలు మరియు వస్తువుల గురించి కొన్నిసార్లు అన్నయ్యకి చెప్పేవారిని నేను, మీరు మీ వస్తువులకి పుస్తకాలకు ఎవరిని వారసుగా తయారు చేసుకోలేరు, అవి సరిగ్గా వాడబడతాయా అని. ఆయన సమాధానం చెప్పలేకపోయేవారు, మౌనం వహించేవారు. కానీ అన్నయ్య యొక్క దూరదృష్టి చాలా ప్రత్యేకమైనది. ఒకసారి యజ్ఞంలోని కొన్ని రికార్డులు కలప అల్మారీలో భద్రంగా పెట్టారన్నట్టు అల్మారీలో. అయితే ఇంకా అల్మారీ పాడై కొన్ని రోజుల తర్వాత ఆ చెక్క ఉంటుంది కదా, అందులో నుంచి పౌడర్ రావడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు అన్నయ్య అన్నారు, ఈ కలప అల్మారీలను ఇనుప అల్మారీలతో చేంజ్ చేయాలి, అంటే కలప ఉంటాయి కదా చెక్క అల్మారీలు ఉంటాయి కదా, దాన్ని ఇనుపతో తయారు చేయాలి. సో మేము అడిగాము, బాయ్ సాబ్ మీరు చెప్తారు కదా నేను 72 ఇయర్స్ ఉండబోతున్నానని, మరి అయితే ఇప్పుడు కలప అల్మారీలను ఎందుకు ఇనుప అల్మారీలుగా మార్చాలి? అన్నయ్య అన్నారు, సరే కలపను అలాగే వదిలేయండి, తర్వాత మళ్ళీ చెప్పారు, లేదు నేను అర్థం చేసుకున్నాను, ఇనుప అల్మారీలుగా చేయకపోతే ఈ రికార్డులు, కాగితాలు, సామాన్లన్నీ కూడా ఇంకా పురుగులు తిని ఖరాబ్ చేసేస్తాయి. ఆ విధంగా అన్నయ్య ఎల్లప్పుడూ అటెన్షన్ తీసుకునేవారు. వస్తువులు సంవత్సరాల తరబడి ఉన్నా కూడా ఖరాబ్ కాకుండా చూసుకునేవారు. సాహిత్యం ప్రతి చాలా రుచి ఉండేది. కొన్ని రకాల సాహిత్యాలు వారి వద్దకు వస్తూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పుస్తకాన్ని మరియు కథలకు సంబంధించిన హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ లేదా ఫిలాసఫీ అందరి కోసం తెస్తుండేవారు. మేము అంటుండేవారమే, ఈ డబ్బాలో నిండిపోతున్నవి, ఏ పుస్తకం ఏది, శాస్త్రం, పురాణం మొదలైనవి ఏవి అని అన్నయ్య అనేవారు. లేదు బాబా చెప్పారు, పిల్లలకి బయట పుస్తకాలు చదవనివ్వకూడదు, కానీ మీరు అనుమతి ఇస్తే నేను బాబా మరియు ఆయన జ్ఞాపకపూర్వక అనుభవాల ఆధారంగా వ్రాస్తానని. వ్రాసిన సాహిత్యం ఇంకా ఈజీగా అందరికీ ఉపయోగపడుతుంది. అన్నయ్య వద్ద ఉన్న ప్రతి పుస్తకం, ప్రతి ఒక్క రైటింగ్ అనేది బాబా నుంచి పొందినది. బాబా చెప్పినది ఏది కూడా అన్నయ్య వ్రాయలేదు, అన్ని ప్రతీది కూడా బాబా ఏదైతే చెప్పారో అదే వ్రాశారు. మేము కొన్నిసార్లు అనేవాళ్ళం, భైసాబ్ మీ పుస్తకాలను చూపించండి అని, అప్పుడు ఆయన చూపించేవారు. కానీ ఏ పుస్తకం ఏ అల్మారీలో ఉందో మాకు ఎప్పుడూ తెలియదు. మాకు తెలిసిందంతే, కొన్ని అల్మారీల్లో పుస్తకాలు ఉన్నాయి. చాలామంది అనుకునేవారు అన్నయ్య దగ్గర ఎంత రహస్యం ఉంటుందో అని, ఆయన అన్ని విషయాలు చెప్పరేమో అని. కానీ నిజం ఏంటంటే అన్నయ్య అవసరం లేనిది ఏది కూడా చెప్పేవారు కాదు, అవసరమైనది ముఖ్యమైనది మాత్రమే చెప్పేవారు, అవసరం లేని విషయాలు ఎప్పుడూ బయట పెట్టేవారు కాదు. మేము సరదాగా అనేవాళ్ళము, మీ పొట్ట గణేష్ పొట్టలా చాలా పెద్దది అని, అంటే అందులో అన్నీ నింపేసి బయట పెట్టారు అని. ఆయన నిజంగా అలానే ఉండేవారు. ఏదైనా విషయం మన ముందుకు వచ్చినా దానిని కప్పిపెట్టి వదిలేవారు కాదు, కానీ సంబంధం లేని విషయం ఉంటే ఎప్పుడు బయట పెట్టేవారు కాదు. ఒకసారి ఎవరో ఏదో విషయం చెప్పారు, అప్పుడు మేము అన్నాము, భైసాబ్ మీరు ఈ విషయం విని కూడా ఆ వ్యక్తికి ఎందుకు చెప్పలేదు? అన్నయ్య నవ్వుతూ అన్నారు, నేను అది నా డైరీలో వ్రాసుకోగలను, కానీ అది వినవలసిన వ్యక్తి వరకు చేరుకోవాలి, అందుకే ఆ వ్యక్తికి నేరుగా చెప్పడం అవసరం లేదు అని అన్నయ్య అన్నారు. సో దాని గురించి ఆలోచించే అవసరం కూడా లేదు. అన్నయ్య ఎప్పుడు అన్యాయాన్ని సహించేవారు కాదు. ఈ యజ్ఞం యొక్క పౌద అనేది ప్రభువే నాటారు, యజ్ఞం యొక్క రూట్ మొక్క అనేది ప్రభునే నాటారు. సాకార్ బాబా తన యొక్క అన్నింటినీ త్యాగం చేసి దీన్ని ముందుకు తీసుకువచ్చారు. ఇందుకోసం జగదంబ సరస్వతి మరియు దాదియా దీదియా మనందరము ఇంతగా సహనం చేసి కష్టపడి అన్నీ చేశాము, అన్నీ చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకువచ్చాము. ఎవరితోనైనా నష్టం జరిగినట్లయితే ఇంకా నాకు చూడాలనిపించదు అని అంటున్నారు. ఇందుకోసం కొందరు తప్పుగా కూడా అనుకుంటారు, భలే నమ్మని కానీ చెప్పడం నా యొక్క ధర్మం, అంటే ఎవరైనా ఏదైనా తప్పుగా చేస్తే నేను సహించను, సో ఎవరైనా దాన్ని తప్పుగా భావించవచ్చు నా సహనం చేయకపోవడం, కానీ చెప్పడం అనేది నా కర్తవ్యం, అందుకే నేను తప్పనిసరిగా చెప్తాను. ఇలాంటి విషయాలతో కొందరు అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకునేవారు. కానీ అన్నయ్య ఎల్లప్పుడూ అనేవారు, పెద్దవారి పట్ల నా హృదయంలో ఎప్పుడు ఏ ద్వేషము లేదు, నేను ఏదైనా మాట గట్టిగా చెప్పినా అది తప్పు అనిపించి మాత్రమే, కానీ నా మనసులో వారి ప్రతి ఎప్పుడూ ప్రేమే ఉంటుంది అని అన్నయ్య గురించి చక్రధరదిది చెప్తున్నారు. మీరు నా మనసును తెరిచి చూస్తే వారి కోసం నేను నా ప్రాణాన్నే అర్పించగలను, వారిపై ఎప్పుడైనా అలా సంకటం వస్తే కష్టాలు వస్తే వారి కోసం నేను నా ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంటాను అని అన్నయ్య గురించి ఇలా చక్రధారి దీది గారు తన అనుభవాన్ని వివరించారు. ఓం శాంతి.